రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇంతవరకు మీరు బ్రదర్ చందు విజయ్ అందించినటువంటి లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. శ్రోతలు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనే ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా త్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయ తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివ నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడైన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతనిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశజరణి మీకు అందించడానికి వచ్చింది గణేష్. స్వామి ఎప్పుడు, భగవంతుడు ఎప్పుడు మన మధ్య కదలాడుతూ ఉంటాడు అనే దానికి ఒక చిన్న చిట్కా చెప్పారు. అది 3-స్టెప్ ప్రాసెస్. ఏకత్వం, పవిత్రత్వం, దివ్యత్వం. ఏకత్వం అనగా అందరూ ఐకమత్యంతో త్రికరణశుద్ధితో ఉండినప్పుడు ఆ మనిషిలో, ఆ సమాజంలో పవిత్రత అనేది నెలకొంటుంది. ఆ పవిత్రత ఏనాడైతే నెలకొంటుందో వ్యక్తిలో గాని, సృష్టిలో గాని, సమష్టిలో గాని, అప్పుడు దివ్యత్వం దానంతట అదే ప్రకటితమవుతుంది అని స్వామి ఎంతో సింపుల్గా యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అన్న సూత్రాన్ని మనకందించారు. మరి ఈ సూత్రం గురించి వేదాలలో, ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడున్నది, ఈ వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈనాటి చర్చా కార్యక్రమం ద్వారా. శ్రీనాథ్ నారాయణ గారు, శ్రీ భార్గవ్ గారు కలిపి ఒక చర్చా గోష్ఠిగా అందించనున్నాం. మరి ఆ కార్యక్రమంలోకి వెళ్దాం. వేదాలు, ఉపనిషత్తుల్లో యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ గురించి ఏం చెప్పబడింది, అది మన నిత్య జీవితంలో ఏ విధంగా అలవర్చుకోవచ్చు అనే విషయం మనం ఈ చర్చా కార్యక్రమం ద్వారా తెలుసుకోబోతున్నాం. వినండి. వేదాలలో, ఉపనిషత్తుల్లో యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ చర్చా కార్యక్రమం.
సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ, వేద పురుషుడైనటువంటి భగవాన్ ని ఈ కార్యక్రమానికి, ఈ అంశానికి సాదరంగా ఆహ్వానిస్తూ, ఈనాటి అంశమైనటువంటి యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఏకత, ఏకత్వం, పవిత్రత, పవిత్రత్వం, దివ్యత, దివ్యత్వం, స్పెసిఫిక్గా మనం ఈ వేదాలు, ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడున్నది ఈ మూడు అంశాల గురించి అనేది మనం చర్చించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. భారతీయ సంస్కృతికి ఆయువు పట్టైనటువంటి ఈ వేదాలలో దీని గురించి ఏమున్నది అని చర్చించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వీటన్నిటికీ అండర్లయింగ్ ప్రిన్సిపల్ వేదాలలో మిడి ఉన్నది. అయితే మనం దీనికన్నా ముందర, దీనిలోకి వెళ్లే ముందర ఒక చిన్న అనుభవం పంచుకోబోతున్నాను మీతోటి. ఎందుకంటే మనం వేదాల గురించి చెప్తూ ఉంటే స్వామి దాంట్లో ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉండాలి. ఒకసారి 1977 సమ్మర్ కోర్స్ జరుగుతుంటే స్వామి ఆ సిరీస్ లో బ్రహ్మసూత్రాల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారట. అప్పట్లో కామావధాని గారు ప్రతి ఉపన్యాసానికి ముందు వేదం చదివేవారు. స్వామి ఉపన్యాసం ఇచ్చే ముందర భగవంతం గారు అప్పట్లో స్వామికి అనువాదం చేసేవారు. ఒకరోజు ఉపన్యాసం అయిపోయిన తర్వాత స్టేజ్ వెనకాతలకు వచ్చి కామావధాని గారి దగ్గరికి భగవంతం గారు వెళ్లి అడిగారట. కామావధాని గారు, స్వామి ఇన్ని విషయాలు చెప్తున్నారు, ఏదో బ్రహ్మసూత్రాలు అంటున్నారు, ఇవన్నీ అసలు వేదాల్లో ఉన్నాయా అని అడిగారట. అప్పుడు కామావధాని గారు, ఏమిటండి అలాగంటారు మీరు, సంస్కృత పండితులు మీరు, భగవంతం గారు సంస్కృత పండితులు అనమాట అని చెప్పి ఆ రోజు స్వామి ఉపన్యాసంలో ఏవేవైతే చెప్పారో ఒక్కొక్కటి తీసుకుని ఇది ఈ పన్నంలో ఉంది, ఈ పన్నంలో ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారంట ఆయనకి. సరే, ఆ రోజు అయిపోయింది.
వేదాల్లో ప్రతి దాంట్లో
ఉన్నాయి, స్వామి చెప్పిన ప్రతి వాక్యం వేదాల్లో ఉన్నాయి. తిరిగి తర్వాత రోజు ఉపన్యాసం యాజ్ ఇట్ ఈజ్ కొనసాగింది. స్వామి ఉపక్రమిస్తున్నారు, భగవంతం గారు రెడీ అయ్యారు ఉపన్యాసం ట్రాన్స్లేట్ చేయడానికి. ఎప్పట్లాగే స్వామి పద్యంతో ప్రారంభించారు. చివర్లో స్వామి తెలుగు పద్యంతో ప్రారంభించి ఆఖర్లో ఒక లైన్ సంస్కృతంలో చెప్పారట. ద్విపభుక్త కపిత్త జంబూ ఫలసార భక్షితం అన్నారట. సడన్ గా తెలుగులో మధ్యలో సంస్కృతం వచ్చింది కాబట్టి భగవంతం గారు కన్ఫ్యూజ్ అయిపోయారట. అయిపోయి ఇటువంటి చూస్తున్నారు, ఆయనకి తట్టడం లేదు. స్వామి ఇట్లా చూసి ట్రాన్స్లేట్ చేయి భగవంతం, ట్రాన్స్లేట్ చేయి అంటున్నారట. ఈయనకేమీ అర్థం కావట్లేదు. స్వామి స్వామి అంటున్నాడంట ఆయన. అంటే అప్పుడు స్వామి ద్విపభుక్త అంటే ఏనుగుని ద్విప అంటారట. సో వెలగపండు ఏనుగు తీసుకుని ఎట్లాగైతే యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఆ షెల్ ని బయటికి పంపించి ఆ సారాన్ని ఎట్లాగైతే గ్రహిస్తుందో దాన్ని వివరించి ఆ పద్యం చెప్పారు. అంటే వింత ఈ పద్యంలో కాదు, తర్వాత జరిగిన ఇన్సిడెంట్ లో ఉంది. బ్యాక్ స్టేజ్ కి వెళ్లారు కామావధాని గారు, భగవంతం గారు పక్క పక్క నించున్నారు. స్వామి ఇట్లా వెళ్తూ వెళ్తూ ఒక్కసారి ఇద్దరి వైపు చూసి, ఏమో కామావధాని, భగవంతంకి సంస్కృతం రాదు, స్వామికి వేదం రాదు అన్నారట. అంటే మనం ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం అంటే వేదం, ఈ ఉపనిషత్తులు, వేదాల్లో ఈ యూనిటీ, ప్యూరిటీ, డ్యూనిటీ ఉన్నది అని తెలుసుకుంటే స్వామి మనతో ఇన్ని సంభాషణలు, ఇన్ని ఉపన్యాసాలు, ఇన్ని రచనలు చేశారు, భక్తులకి ఇచ్చిన అనుభవాల్లో ఈ వేదసారం అంతా ఉన్నది. సో మనం ఈ వేదాల్లో, ఉపనిషత్తుల్లో భాషాపరంగా, ఈ సాహిత్యపరంగా కూడా చెప్పుకుంటూ అసలు స్వామి ఎలాంటి అనుభవాలు ప్రసాదించారు భక్తులకు అనేది విశదంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఏకత్వం గురించి భార్గవ్, వేదాల్లో ఏం మెన్షన్ చేసింది, వేదాల గురించి చెప్తావా?
దీన్ని మనం రెండు స్థాయిలో చూడొచ్చు, ఒకటి భౌతిక పరంగా, ఇంకోటి ఆధ్యాత్మపరంగా. భౌతిక పరంగా మనం చూస్తే స్వామి వివేకానందులు గారు చెప్పారు, ఆయన అన్నారు ఏంటంటే, మన భారత వర్షం, భారతదేశంలోని ఐకమత్యం ఉన్నదంటే, అంటే అది వైదిక సంస్కృతి వల్లే ఉన్నది. కశ్మీర్ ఆయన అన్ని మన భారతదేశం అంతా తిరిగారు. కశ్మీర వెళ్ళినా, కన్యాకుమారి వెళ్ళినా, కామరూపం అంటే అస్సాం వెళ్ళినా, ద్వారకా వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా కూడా వైదిక ధర్మము, వేదఘోష అందిగలా విన్నారు ఆయన. అయితే ఆయన ప్రకారం మనకి మన దేశంలో ఏకత్వం ఉండడం ఎందుకు అంటే వైదిక ధర్మం వల్లే, వైదిక సంస్కృతి వల్ల. దాని విషయంలో మనం ఆదిశంకరాచార్యుల వారి విషయం మనం తీసుకుంటే ఆయన ఇక్కడ ఈ విషయం బాగా గుర్తించారు. అయితే ఆయనకి ఏం అనిపించిందంటే, ఈ వైదిక ధర్మం, వైదిక సంస్కృతి మన దేశంలో ఉన్నది, దాన్ని బాగా ప్రొటెక్ట్ చేసి ఇంకా బాగా పెంపొందించాలనుకున్నారు. దానికి ఆయన ఏంటనుకున్నారంటే, ఒక ఏదో ఒక దగ్గర ఒక చిన్న మఠం స్థాపించుదాం అనుకున్నారు. ఒకరోజు ఆయన తుంగా నది తీరంలోని నడుచుకుంటూ వెళ్తూ ఉండేవారు మధ్యాహ్నం వేళ. అయితే ఆయన ఒక చాలా అద్భుతమైన సన్నివేశం చూశారు. ఒక కప్ప ప్రసవ వేదనలో ఉన్నది, ఎండ బాగా మండిపోతున్నది.
శృంగేరి
ఆ ఊరు పేరు శృంగేరి. అయితే అక్కడ ఆయన చూసింది ఏంటంటే, ఒక పాము, నాగపాము పడగెత్తి నీడేస్తున్నది ఆ కప్పకి. అంటే ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రదేశం ఎలాంటంటే, ఇక్కడ వైరిలైన ఒక కప్పను శత్రువైన కప్పను ఇంకా నాగపాము ఇక్కడ ఫ్రెండ్స్ గా ఉన్నారు, ఒకరినొకరు సాయం చేసుకుంటున్నారంటే ఇక్కడ నుంచి మన వైదిక సంస్కృతి నేను స్టార్ట్ చేస్తే చాలా బాగా పెరుగుతుంది అని ఫస్ట్ శృంగేరిలో స్టార్ట్ చేశారు. అలాగే మీకు తెలుసు ఇండియా అంత భారతవర్షం అంతా నాలుగు మూలల్లోని అంటే దక్షిణంలోని శృంగేరిలోని తూర్పులోని గోవర్ధన పీఠం అని జగన్నాథ్పురిలోని పైన బద్రీనాథ్ హిమాలయాల్లోని జ్యోతిర్మఠం అని అది కాకుండా పశ్చిమంలోని ద్వారకాలోని ద్వారకా మఠం అని నాలుగు మఠాలు స్థాపించారు. అందుకు దాన్ని నేను చెప్పదలుచుకున్నానంటే మనకి భౌతికంగా కూడా వైదిక ధర్మం వైదిక సంస్కృతి వల్లే మనకి ఆ యూనిటీ ఉంది, ఆ ఐకమత్యం ఒక ఐకత్వం మన దేశంలోనే దానివల్ల. ఇప్పుడు మన ఆధ్యాత్మపరంగా చూస్తే మనకి ఋగ్వేదంలోని నాసదియా సూక్తం అనే సూక్తం వస్తుంది. దాన్ని చెప్పే ముందు ఒక విషయం, మన శాస్త్రవేత్తలు లాస్ట్ 100 ఇయర్స్ లోని చాలా కష్టాలు పడి 2000 సంవత్సరాలు అన్నీ చేసి వాళ్ళు ఒక విషయం తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అంటే చాలా గొప్పగా మేము తెలుసుకున్నాం అనుకున్నారు. అదేంటంటే మనకి ఈ సృష్టి మొదలయ్యే ముందు ఒక బిగ్ బ్యాంగ్ పెద్ద విస్ఫోటం అయింది
వేదాలలోనే ప్రతిపాదించారు.
అదే ఇది తెలిసింది వాళ్ళకి. వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళకి ఇంకో విషయం తెలియదు. మనకి 3000-4000 సంవత్సరాల కింద మన ఋషులు మహర్షులు అది అప్పుడే చెప్పేశారు, నాసదియా సూక్తంలో వస్తుంది. వీళ్ళు ఇంకోటి ఏం తెలుసుకున్నారంటే ఆ బిగ్ బ్యాంగ్ కి ముందు అంతా ఒక ప్లాజ్మా అంటే ఒక లిక్విడ్ ఫామ్ లో ఉండి ఇది అని మన నాసి సూక్తం చెప్తూ ఉంటే సలి లఘుం సర్వమా ఇదం అంటే ఆ క్రియేషన్ ఆ సృష్టి మొదలయ్యే ముందు ఉన్నదంతా ఒక లిక్విడ్ ఫామ్ లో ఉన్నది అని మన ఋషులు ఎప్పుడో చెప్పేశారు. ఆ ఐకత్వం మన వాళ్ళు ఎప్పుడో గుర్తించారు, ఇప్పుడే కాదు. ఇంకో మూడోది ఇంకో విషయం మనం చూసామనుకోండి, మన రుద్రంలో మన రుద్రం రోజు చెప్తుంటాం. రుద్రంలోని మనం చూసేది ఏంటంటే ప్రతి జీవి ప్రతి ప్రాణి అంటే జీవం ఉన్నది జీవం లేకపోయినా అన్నిట్లోని దేవుడు శివుడు ఉన్నాడు అని ఒక మా మాట చాలా బాగా పైకి వస్తుంది. అయితే దీని విషయంలో ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుకొస్తున్నది. స్వామి శివానంద అని ఋషికేశ్ లో నుండివారు, అయితే అక్కడ చిన్న ఆశ్రమం స్టార్ట్ చేశారు. ఆయన బాగా వేదాల విషయంలో వేదం చెప్పడం అన్ని బాగా ఆయనకు అలవాటు. అయితే అప్పుడు ఒకరోజు ఆయన ఆయన రూమ్ లో కూర్చుంటే ఒక దొంగ వాడు వస్తాడు, ఒక ఏదో ఒకటి ఆయన దగ్గర ఉన్నది తీసుకెళ్దామని ముందు వచ్చి ఆయన ఆర్మీ దాడి చేస్తాడు. ఆయన కొంచెం దెబ్బలు కూడా తగులుతాయి. కానీ ఆయన ఏంటనుకో ఆయనలో భావం ఏంటి వస్తుందంటే వీడిలో కూడా దేవుడు ఉన్నాడు, నన్నెవరు నా మీద దాడి చేస్తారు వాడి మీద కూడా దేవుడు ఉన్నాడు అని మీకు గణేష్ తెలుసు. థర్డ్ 3వ అన్వాకం 4వ అన్వాకంలోని అంటే చెడ్డవాళ్ళ మన అంతమే చెడ్డవాళ్ళు ఎవరు ఉంటారు అంటే దొంగలు గజ దొంగలు ఇలాంటి వాళ్ళందరూ వ్యాధులు వాళ్ళందరిలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్తాం. అయితే ఆయన ఏం చేస్తారంటే ఆయన వచ్చి ఆయన ఏమి అనరు అని ఆయన వచ్చిన ఆ దొంగవాణ్ణి ఏమి అనరు, కూచుని 3వ అన్వాకం చెప్పడం మొదలెడతారు. నమస్సహమానాయని వ్యాధిన అనుకుని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఆయన వస్తాడు, ఇంట్లో ఏముంటాయి ఏదో ఒక మూట ఉంటుంది ఒక బ్యాగ్ ఉంటుంది ఏదో పట్టుకుని వెళ్ళిపోతాడు. అంటే ఆయన భావం ఏంటంటే ఆయనలో కూడా దైవం ఉన్నది నేనే కాదు అని. అయితే ఒక అరగంట గంట అయిన తర్వాత ఏంటి అవుతుందంటే ఆ దొంగవాడే మళ్లీ వచ్చి నేను మీ దగ్గర నుంచి తీసుకున్నాను, మీరేంటి మీలో ఒక నన్ను శిక్షించుదామని నన్నేం అందామని ఎందుకు ఆ భావం రాలేదు, అందుకు అదేదో నేను తెలుసుకోవడానికి మళ్లీ వచ్చి నన్ను నాలో ఒక మార్పు కల్పింది నన్ను క్షమించండి అని. అంటే వేదంలోని ఆ వేద పఠనంలోని ఆ ఎంత పవర్ ఉన్నదంటే ఎదురుగా వచ్చి ఒక దొంగవాడు కూడా మారిపోయాడు. ఇది చాలా ముఖ్యంగా మనకు ఒక ఇంకో విషయం వస్తుంది. ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు ఈ విషయంలోనే మన సంస్కృతే కాదు మన ఇప్పుడు ఆఫ్రికాలో ఒక చాలా అందమైన సన్నివేశం అయింది. ఒక శాస్త్రవేత్త పాశ్చాత్య శాస్త్రవేత్త ఆఫ్రికాలో ఒక ట్రైబల్ ని స్టడీ చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు ప్రతిరోజు వెళ్ళి వాళ్ళని చూసేవాడు, స్టడీ పరిశీలన చేసేవాడు. అక్కడ ఆ లోకల్ ట్రైబల్ పిల్లలందరూ ఆయన చుట్టుముట్టి గోల పెట్టడం అలా చేసేవారు. వాళ్ళని ఏదో ఒకలాగా ఏదో ఆట ఆడించుదామని చిన్న గేమ్ ఏం చేశారంటే ఒక చెట్టుకి ఒక పెద్ద బ్యాగ్ పెట్టి దాంట్లో స్వీట్లు చాక్లెట్లు అన్ని స్పెషల్ అని పెట్టి ఒక పని చేయండి మీరందరూ చుట్టూ నించుని దూరంగా ఒక 10 మీటర్ల దూరం నించుని 15 మీటర్ల దూరం నించుని ఎవరు ముందెళ్లి దాన్ని ముట్టుకుంటారో వాళ్ళకి ఆ బ్యాగ్ అంతా ఇచ్చిస్తాను అంటాడు. అని చూద్దాం వీళ్ళు ఏం బిహేవ్ ఎలా చేస్తారో ఏం చేస్తారో చూద్దాం అనుకుంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడు, వాళ్ళందరూ నించుని ఒక పెద్ద రౌండ్ చేసుకుని అంటే 20 మీటర్ల 15 మీటర్ల దూరం రౌండ్ లో నించుని అందరూ కలిసి చేతులు పట్టుకుని అందరూ కలిసి వచ్చి ఆ బ్యాగ్ని ముట్టుకుంటారు. ఈయన చూసి ఏమిటిది ఏమి జరుగుతుంది అనుకో అర్థం అవుతుంది ఆయనకి. అయితే ఆయన వెళ్ళి అక్కడ ఉన్న పెద్దల్ని అడుగుతాడు. పెద్దలు ఏం చెప్తారంటే మనం ఉంటే నేనున్నాను, అంటే మనమందరం బాగుంటే నేను బాగున్నాను, వసుదైవ కుటుంబకం అని మనం చెప్తాం, మహా ఉపనిషద్ అని మన వేదంలో కూడా వస్తుంది. అందుకు దాన్ని ఆ దాన్ని ఉబుంటూ అంటారు. అంటే ఆ ఉబుంటూ పేరు మీదే మనకి లైనక్స్ అని ఒక ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. లైనక్స్ కూడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, అందరికీ ఫ్రీ అంటారు. ఆ భావం మనకి ఎప్పటి నుంచో ఉంది, దాన్ని వసుదైవ కుటుంబకం అనుకుంటాం మనం. సో ఇది వేద ప్రకారం మనం చూస్తే ఇది ఐకమత్యం, ఐకత్వం విషయంలో ఇది
చాలా బాగుంది. భార్గవ్, నువ్వు ఇవి చెప్తుంటే అప్పుడప్పుడు మనం వేదాలు నేర్చుకున్నా కూడా దాన్ని అండర్లైయింగ్ ప్రిన్సిపల్ అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. మనం సూపర్ఫిషియల్ గా మనం వెళ్ళిపోయి అంతరార్థాన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. దాన్ని గుర్తు చేయడానికి భగవంతుడు వస్తాడు అన్నమాట. సో 1950 మొట్టమొదటిసారి స్వామి వెంకటగిరి వెళ్ళినప్పుడు అక్కడ రాజా వెంకటగిరి గారు మొత్తం అక్కడ వేద పండితులందరినీ పిలిపించి ఒక యజ్ఞం చేయడానికి ఉపక్రమించారంట. దానికోసం వేద పండితులందరూ వేరియస్ ప్రాంతాల నుంచి వచ్చారు. వస్తే స్వామి అప్పుడు చాలా యంగ్, అంటే ఎంత
30 సంవత్సరాలు
స్వామి ఎంతో యంగ్స్టర్ గా ఉన్నారు. స్వామి ఈయనకి దండం పెట్టడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. కానీ రాజావారు పిలిచారు కదా ఆస్థానంలోకి, వెళ్లారు అందరూ. అంటే మేము ఈ సీమ నుంచి వచ్చాము స్వామి, మేము కోనసీమ నుంచి వచ్చాము, మేము రాయలసీమ నుంచి వచ్చామని ఒక్కొక్కరు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు. పరిచయం చేసుకుంటే అంతా విన్న స్వామి అసలు ఇదంతా వేదసీమ అన్నారట. అంటే ఇన్ని వేదాలు తెలిసిన పండితులు కూడా అంతా ఒక్కటే అన్న ఒక అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ని మర్చిపోయారు.
సంక్షిప్త భావంలో ఉన్నారు ఇంకా.
అంటే స్వామి హృదయంలో ఆ ఏకాత్మత భావన ఎలా ఉందో అక్కడ వ్యక్తపరిచారు అంత చక్కగా, అద్భుతంగా.
అలాంటిది అప్పుడప్పుడు గుర్తు చేయడానికే స్వామి అవతరించారనమాట. నువ్వు ఇందాక రుద్రం గురించి మాట్లాడుతున్నావు కదా భార్గవ్, అతిరుద్ర మహాయజ్ఞం 2006 చేసినప్పుడు స్వామి మొత్తం ఋత్విక్లందరినీ భజన మందిరంలోకి పిలిచారట. పిలిచి అందరినీ రుద్రం చాంట్ చేయమన్నారు. అందరూ వేరియస్ పోజుల్లో కూర్చున్నారు, వాళ్ళు చక్కగా రుద్రం చెప్తున్నారు. అందరు ఋత్వికులు, ప్రొఫెషనల్స్ అంతా. చెప్పిన తర్వాత స్వామి ఒక 4-5 స్టాంజాస్ విన్న తర్వాత ఆపి, ఇది కాదు కరెక్ట్ వే ఆఫ్ చాంటింగ్ అన్నారట. అంటే వేద పురుషుడు మరి చెప్తున్నారంటే దాంట్లో ఒక అంతరార్థం ఉంటుంది కదా, చెప్పి మీరంతా షో కోసం చేస్తున్నారు అని 3 పాయింట్స్ చెప్పారట రుద్రం చాంటింగ్ కి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చాంట్ చేసేటప్పుడు రుద్రం చెప్పేటప్పుడు స్ట్రైట్ గా కూర్చోవాలి. అదేదో ఒక స్టైల్ గా ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని కూర్చోకూడదంట, స్పైన్ ఇరెక్ట్ గా ఉండాలి. దానికి ఇరెక్ట్ గా ఉన్నప్పుడు లోపల ఉన్న ఎనర్జీస్ అన్నీ కరెక్ట్ వేలో ఫ్లో అవుతాయట. 2వ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఏకత్వానికి ఇది ఒక సూచన అన్నమాట. స్వామి మీరు రుద్రం చాంట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకోకుండా తిన్నగా దృష్టి అంతరంగంలోకి ఉండాలి, కానీ కళ్ళు ఓపెన్ ఉండాలి, కానీ కళ్ళు ఫ్లట్టర్ అవ్వకూడదు. అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా మన ఇన్నర్ బీయింగ్ లో ఉండాలి అన్నమాట. సో స్వామి ఎప్పుడు చెప్తారు, దిస్ ఎంటైర్ వరల్డ్, ఈ బయట చూసే మన సృష్టి అంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. అంటే ఆ ఇంత పెద్ద ప్రపంచం అంతా మనలో ఇమిడి ఉన్నది. సో ఆ యూనిటీని తెలపడానికి స్వామి నువ్వు అది చెప్తున్నావు, భగవంత్ రుద్రంలో అంతా ఈ ఏకత్వం గురించి చెప్పుంది, ఆ ఏకత్వాన్ని మీరు అంతరంగంలో గుర్తించి మీరు చాంట్ చేయాలంటారు స్వామి. అంటే ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థాయికి స్వామి ఈ రుద్రం చాంటింగ్ తీసుకెళ్లారు. 3వది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 130 మంది ఋత్వికులు, 140 మంది ఋత్వికులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ చాంట్ చేస్తుంటే స్వామి అన్నారు, ఒకరి గొంతు ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఇలా ఉండకూడదు, అందరూ కలిసికట్టుగా ఒకే శృతిలో చాంట్ చేయాలి అని చెప్పారు. అంటే స్వామి ఒక రుద్రం చాంటింగ్ లో ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా ఎలా చాంట్ చేయాలి అనేది ఆ వేద పురుషుడు అప్పుడు చెప్పారన్నమాట. సో ఇది ఏకత్వం గురించి మనం వేదాలలో ఏమున్నది అని మాట్లాడుకున్నాము. మరి డాక్టర్ శ్రీనాథ్ సార్, ఉపనిషత్తుల్లో ఈ వేదం గురించి ఏం చెప్పబడింది అనేది కొంచెం చెప్తారా?
తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. ముందుగా ఈశావాస్యోపనిషత్తులో ప్రధానమైనది, మనకి ఉపనిషత్తుల్లో ప్రధానమైనది మొట్టమొదటిది, అది అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. దాంట్లో చెప్పబడిన ఒక మంత్రం, యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఇక్కడ ఇది ఈశావాస్యోపనిషత్తులో మొత్తం 18 మంత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఈ 18 మంత్రాల్లో కూడా ఆత్మ పరమాత్మల యొక్క అభేదాన్ని చెప్పడం ప్రధానమైన ఉద్దేశం అక్కడ. అంటే రెండిటికి ఏ భేదము ఉండదు, ఆత్మ పరమాత్మకి అని చెప్పడం. అంటే సర్వత్ర బ్రహ్మ దృష్టి కలిగి ఉండాలని బోధిస్తూ ఉంటాయి ఉపనిషత్తుల్లో. ఈ పైన చెప్పినటువంటి మంత్రంలో జ్ఞాని అనేటువంటి వాడు ఎలా ఉండాలో అనేటువంటిది వివరిస్తూ దాంట్లో సమత్వాన్ని గురించి వివరించారు. అది ఎలా అంటే, మామూలుగా పండిత సమదర్శిన అని చెప్పినట్టుగా జ్ఞాని అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడే, సర్వభూతాలయందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు. అంటే తన ఆత్మలో అన్ని భూతాలు ఉన్నాయనేటువంటి భావనతో ఉంటాడు ఇప్పుడు కూడా. అట్లాగే తన ఆత్మలో సర్వభూతాలని చూసుకుంటాడు, అలాగే సర్వభూతాలలో తన ఆత్మని చూసుకునేటువంటి వాడు మాత్రమే జ్ఞాని. అది పైన చెప్పినటువంటి మంత్రంలో ఒక ఏకత్వాన్ని తీసుకొచ్చేటువంటి ఉపనిషత్ వాక్యం అది. అంటే స్మృతి కలిగినటువంటి వాడికి ఏ వస్తువైనా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది, అదే విస్మృతి కలిగినటువంటి వాడికి వస్తువు ఎంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టు భావన కలుగుతుంది. అంటే మన ఒంటి మీద నగలన్నీ ఒంటి మీదే ఉన్నా కూడా ఇంకో నగేదో దూరంగా ఉంది అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది, అట్లా ఉంటుంది. అంటే సమదర్శి లక్షణం అనేటువంటిది అట్లాంటి వాడిలో ఉండదు. సమదర్శి లక్షణం ఉన్నటువంటి వాడికి ఎట్లా ఉంటుందంటే స్వపర అనేటువంటి భేదం అనేది ఉండదు. అలాంటి ఆ స్వపర భేదాలు అనేటువంటివి ఆ స్థాయికి వచ్చినటువంటి జ్ఞానికి శోకమోహాలు అనేటువంటివి కూడా ఉండవు. అటువంటి వాడికి శోకము ఉండదు, ఇక మోహము ఉండదు. ఇది ఛాందోగ్యోపనిషత్తులు కూడా సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి, అంటే ఈ సమస్త జగత్తు కూడా బ్రహ్మమయమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తు వాక్యం కూడా అది. అలాగే ఈ ఉపనిషత్ సారమంతా కూడా మళ్ళీ భగవద్గీతలో కూడా సాక్షాత్ భగవంతుడే ప్రతిపాదించాడు. ఇదంతా కూడా భగవద్గీతను ఎందుకు తీసుకొస్తున్నా అంటే భగవద్గీత సాక్షాత్ ఉపనిషత్ సారమే అదంతా కూడా. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అంటే నిజంగా ఈ భగవద్గీత గాని ఉపనిషత్తులు గాని స్మరిస్తుంటే మన భారతీయ సంస్కృతిని స్మరించాలి. నిజంగా మన భారతీయ సంస్కృతి ఇంతకాలం చెక్కు చెదరకుండా మార్పు చెందకండ, ఎందుకంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏ మార్పు చెందకుండా మన సంస్కృతి ఇంత నిలబడిందంటే దానికి కారణం మన ఉపనిషత్తులు ఇట్లాంటి భగవద్గీత లాంటి గ్రంథాలే. ఎందుకంటే ఎక్కడ కూడా వీటిలో ఒక వర్గానికో ఒక మతానికో ఒక జాతికో ఒక దానికి సంస్కృతికి సంబంధించింది కాదు. ఏ మతం వాడైనా చక్కగా చదువుకుని దాంట్లో అర్థాన్ని గ్రహించగలిగేటువంటి తత్వం దాంట్లో ఉన్నది. అంటే సర్వమతాలకి సంబంధించినటువంటి, అంటే సమస్త లోకాసుకినో భవంతు అనేటువంటిది ఎలా అయితే ఉంటుందో అటువంటి ఉద్దేశంతోనే, అంటే అన్ని ప్రాణులను తనతో సమానంగా చూడమను అనేటువంటి ఉద్దేశంతో, సమానంగా చూడాలనే ఉద్దేశంతో చెప్పినవి. అలాగే ఇంతకంటే ఇంత గొప్ప ఏకత్వం అనేది మనకి ఇక్కడ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. అటువంటివి భగవద్గీత మొదలైనటువంటి వాటిల్లో ఉంటుంది. అందుకే భారతీయ సంస్కృతి అనేది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తలమానికంగా గురుస్థానంలో ఉంటుంది మన సంస్కృతి అనేది. ఇటువంటి సర్వభూత దయ అనేటువంటిది ఉపనిషత్ సార గ్రంథమైనటువంటి భగవద్గీతలో చాలా చోట్ల మనకి ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే సర్వ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీతగా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీభోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు అక్కడ. అంటే ఉపనిషత్తులనేటువంటి గోవులను ముందు పెట్టుకుని అర్జునుడనేటువంటి దూడను నిమిత్తంగా చేసుకుని సాక్షాత్తు గోపాలుడే ఆ కృష్ణ పరమాత్ముడే జ్ఞానమనే అమృత క్షీరాన్ని పిండి ముముక్షువులందరికీ, అంటే ముక్తిని కోరుకుని మోక్షం కోరుకునేటువంటి ముముక్షువులందరికీ కూడా అంటే అంతే. ఎందుకంటే అర్జునుడు అక్కడ దూడ మాత్రమే, దూడకి అన్ని పాలు రావు, కొంచెం పాలే. అంటే ఎవరికైతే ఆ జ్ఞానం కావాలనుకున్న వాడికి అంత పంచుకుంటూ వెళ్ళాడు భగవానుడు. ఆ భగవద్గీత సారం ఎంత అంతే. ఎందుకంటే అటువంటి గీతోపనిషత్తులు కూడా మనకి ఇలాంటి వాక్యాలు, అంటే ఒక సమైక్య భావానికి ఒక ఏకాత్మతా భావాన్ని చెప్పే ప్రతిపాదించేటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. అద్వైస్త సర్వభూతానాం, అలాగే సర్వభూత హితేరత నిర్వైర సర్వభూతేషు మొదలైనటువంటి విశ్వ ప్రేమ సూచక వాక్యాలు ఎన్నో ఉన్నాయి భగవద్గీత ఉపనిషత్తులో కూడా. సమస్త ప్రాణికోటియందు ద్వేషం లేకుండా ప్రేమతత్వాన్ని కలిగి ఉండటమే అన్ని గుణాలలో కల్లా సుగుణ రాజమది, గుణోత్తమమైనటువంటిది అన్ని గుణాలలో కల్లా. నిజంగా అటువంటి సాధన చేసినటువంటి వాడే పరమైన భక్తుడని భగవంతుడు చెప్పాడు. ఆయనకి సన్నిహితుడైనటువంటి వాడు అట్లాంటి వాడు. దీనినే మన స్వామి బాబా వారు కూడా ఇంకా ఇటువంటి కాంట్రవర్షియల్ పాయింట్ కూడా లేకుండా సాక్షాత్ డైరెక్ట్ గా లవ్ ఆల్ అనేటువంటి చక్కటి వాక్యంతో ప్రతిపాదించారు. మన స్వామి చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా ఉపనిషత్ సారాలేనండి, అంతకంటే ఇంకా ఏమీ అక్కల. స్వామి సాక్షాత్తు సులభమైనటువంటి మార్గంలో మనకి ఇవన్నీ ప్రతిపాదించారు. అది
చాలా బాగుంది శ్రీనాథ్ గారు. మీరు చెప్తుంటే పండిత సమదర్శిన అన్నారు కదా, మరి స్వామి సాక్షాత్తు వేద పండితులైనటువంటి కామావధాని గారికి ఒకసారి ఈ అనుభవం జరిగింది. అంటే ఈ ప్రపంచానికి తెలపాలి కదా స్వామి ఎటువంటి భక్తులు స్వామి దగ్గరికి వస్తారు అనేది. అంటే జ్ఞాని అనేవాడు ఎప్పుడు అన్ని కండిషన్స్ లోని
సమత్వం పాటిస్తాడనమాట. అట్లాంటి ఒక అనుభవం ఇది. ఒకసారి ఈ బృందావనంలో జరిగింది. కుప్ప బైరాగి శాస్త్రి గారు స్వామి దగ్గరికి వెళ్లారట. అప్పటికి కామావధాని గారు ఇక్కడికే వచ్చున్నారు. స్టూడెంట్స్ కూడా ఆ అసెంబ్లీలో కూర్చున్నారు, చుట్టూరా స్వామి చుట్టూరా కూర్చున్నారు. ఒక సైడ్ కామావధాని గారు, ఒక సైడ్ కుప్ప బైరాగి శాస్త్రి గారు కూర్చున్నారు. అప్పుడు ఏంటంటే కామావధాని గారికి స్వామిది ఒక పాదం కంపల్సరీ అనమాట. ఎప్పుడు కూర్చున్నా పక్కని ఒక పాదం పట్టుకుని స్వామికి పాదసేవ చేస్తూ తలదించుకొని ఉంటారు సాక్షాత్ వేద పురుషుడి దగ్గర. కుప్ప బైరాగి శాస్త్రి గారి వైపు చూస్తూ, స్వామి కొంచెం అందరికీ చెప్పాలి కదా నిజమేంటో. కుప్ప బైరాగి శాస్త్రి, కామావధానికి ఏమి రాదు కదా అన్నారంట. అంటే అంటే ఇతను ఎంత పండితుడో ఆలోచించండి. బైరాగి శాస్త్రి గారు స్వామి ఏదో అసలైన విషయం మనకు చెప్పాలనుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి, స్వామి కామావధాని గారికి ఏమి రాదు స్వామి అన్నారట. అంటే బాగా అర్థం చేసుకున్నావు కుప్ప బైరాగి శాస్త్రి అన్నారట. ఇంత కాన్వర్సేషన్ లో కూడా కామావధాని గారు అసలు ఏమీ మాట్లాడటలేదట. ఆయన స్వామి వైపు ఇట్లా చూసి తిరిగి పాదాలు ప్రెస్ చేయడం మొదలుపెట్టారట. అంటే అతనికి అన్ని ఘనాపాటి. అతను స్వామి ఏమీ రాదు అన్నా కూడా ఆయన ఏమీ అనుకోలేదు, అన్నీ వచ్చు అన్నా కూడా ఏమి చలనం లేకుండా అలా కూర్చున్నారాయన. ఇది స్వామి పండితులకు ఉన్నటువంటి లక్షణాలు ఇవి అని చెప్పడానికి మనకి ఆ ఉదాహరణ తెలిపారు.
గొప్ప ఉదాహరణ.
ఇంకొకటి మీరు ఇందాక చెప్పారు సార్, లోపలున్న భగవంతుడు బయటను కనిపించే భగవంతుడు అంతా ఒకటి అనటానికి మన నారాయణ సూక్తంలో అంతర్బహిష్ఠత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నదానికి ఒక లెక్చరర్ గారికి జరిగిన అనుభవం ఇది. అంటే స్వామి ఉపనిషత్ సారాన్ని ఎంత సింపుల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది. ప్రొసీజర్స్ చెప్తారు స్వామి, ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని. ఎందుకంటే మనకి ప్రాసెస్, మన సాధన ఈజీ అవడానికి స్వామి ఇదంతా చేస్తున్నారు. భజన ఎట్లా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు స్వామి విద్యార్థులందరికీ. చేసి మీరు మీకు ఇష్ట దైవాన్ని మీరు ధ్యానిస్తూ కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని మీరు మననం చేసుకుంటూ ఆ భజన్ని మీరు ఫీల్ అవ్వండి అని స్వామి చెప్పారట. సరే, ఒకసారి స్వామి కారులో బయటికి వెళ్లారట. ఒక భజన అవుతుంది ఈ సార్ కి. సరే, స్వామి బయటికి వెళ్ళిపోయారు కదా, స్వామి చెప్పిన టెక్నిక్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి కళ్ళు మూసుకుని ఆయనకి నచ్చిన స్వామి పోజ్ ఒకటి, స్వామి ఇట్లా చేతులు వెనక్కి పెట్టి ఇట్లా ఊగుతున్నది ఊగుతున్నారట. అది అట్లాగా ఊహిస్తూ ఆయన భజన పాడుకుంటున్నారట. భజన అవుతోంది. కొంతసేపటికి ఎవరు ఇట్లా ట్యాప్ చేసిన ఫీల్ అయిందట. ఇట్లా కళ్ళు తెరిచి చూసేసరికి స్వామి ఎదురుగా ఆయన ముందరే నించుని ఆయన ఏ పోజ్ లో అయితే ఊహించున్నారో స్వామిని, అదే పోజ్ లో ఆయన స్వామి నించుని ఇట్లా ఊగుతూ, ఏమి ఇన్సైడ్ స్వామి అవుట్ సైడ్ స్వామి వన్ అండ్ ది సేమ్ అన్నారట. అంటే స్వామి అసలు ఉపనిషత్తు సారాన్ని ఎంత సింపుల్ గా మనకు అందిస్తారనేది ఈ అనుభవాల్లో మనకు తెలుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏకత్వం మొదటి పాయింట్ గురించి మనం తెలుసుకున్నాము. రెండోది పవిత్రత, దాని గురించి
చెప్పింది కూడా కామావధాని గారు. ఇప్పుడు నీకేమి రాదన్నా నీకు వచ్చునన్నా కూడా చలనం లేకుండా ఉన్నది పవిత్రత. పవిత్రత ఉంటేనే అది వస్తుంది.
మరి భార్గవ్, వేదాలలో ఈ పవిత్రత గురించి డిఫరెంట్ కాంటెక్స్ లో ఎక్కడ మెన్షన్ చేస్తుందో కొంచెం చెప్తావా?
వేదాల్లోని మనం ఎప్పుడైనా ఏవైనా పూజలు ఏమైనా చేసే ముందు ఉదక శాంతి మంత్రం అని చెప్తాం. అంటే ఉదక శాంతి మంత్రంలోని మనం మనని ప్యూరిఫై చేసుకున్న తర్వాత పూజలోకి దిగుతామని ఒక దానిలో అభిప్రాయం వస్తుంది. ఈ మంత్రంలోని ఒక ఆఖరిలో ఒక బ్యూటిఫుల్ స్టాంజా రెండు వస్తాయి. అంటే మీరు మిమ్మల్ని ప్యూరిఫై చేసుకున్న తర్వాత, పరిశుద్ధం అయిన తర్వాత ఏమి జరగాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక సన్నివేశంలో వస్తుంది. ఆ రెండు మూడు మంత్రాలు ఉంటాయి. ఏంటంటే యతో వాతో మనోజవాహ యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచ. అంటే ఎలాగైతే పవనం గాలి ఎలాగైనా వీస్తుందో అనాయాసంగా వీస్తుంది, దానికి ఏమి ఎఫర్ట్ అక్కర్లేదు. అలాగే నదులు ఎలాగైతే వెళ్లి సముద్రంలో కలవడానికి వాటికి ఏమి ఎఫర్ట్ అక్కర్లేదు, అంటే ఆటోమేటిక్లీ వెళ్ళి కలుస్తాయి. అలాగే నేను ఎలా నాలో భావం ఎలా ఉండాలంటే, నాలోని ఆ శుద్ధత పవిత్రత ఎలా రావాలంటే, నా చేష్టలన్నీ నా కర్మలన్నీ సునాయాసంగా నీకోసమే చేసినట్టు అవ్వాలి, స్పాంటేనియస్ గా చేయాలి అనే ఒక భావం దాంట్లో వస్తుంది. సో మనం పవిత్రత అంటే అది అలా ఉండాలి. అంటే స్వామి కూడా చెప్తారు, జ్ఞాని ఎప్పుడు చేసే పనులన్నీ స్పాంటేనియస్ గా చేస్తాడు, ఆలోచన చేసి చేయడం కాదు, ఆటోమేటిక్లీ అంటే నేను కాదు నువ్వు చేస్తున్నావు అనే భావంతో చేస్తాను. ఇంకో రెండోది మనం ఎప్పుడు మహానారాయణలో చెప్తాం విరజాహోమ మంత్రం అంటాం. విరజాహోమ మంత్రం ఏంటంటే జనరలీ సన్యాసం తీసుకునే ముందు ఒక యజ్ఞకుండం పెట్టి యజ్ఞం వెలిగించి దాంట్లోని అంతా ఆహుతి చేసి నాకేమీ లేదు నేను సర్వసంగ పరిత్యాగిని అనే ఒక భావంతో చేస్తారు.
అగ్ని ద్వారా
పవిత్రంగా మహాభారతంలో మనం చూసినట్లయితే మన ధృతరాష్ట్రుడు చరమదశలో ఉన్నప్పుడు ఇంకా నాకు ఈ త్రోన్ వదలాలని లేదు అన్న భావంతో ఉన్నప్పుడు
విదురుడు
గాంధారికి ధృతరాష్ట్రుడికి చెప్పి ఇంకా చాలు మీ అటాచ్మెంట్ చాలు ఇంకా నాతో పాటు పదండి అని తీసుకెళ్తాడు. తీసుకెళ్లి వాళ్ళ చేత ఈ విరజహోమ మంత్రం చేయిస్తారనమాట.
అదే కాకుండా రామకృష్ణ పరమహంస పరినిర్వాణం అయిన తర్వాత శ్రీ స్వామి వివేకానంద నరేంద్రను వాళ్ళు తక్కిన 16 మంది డిసైపుల్స్ అందరూ కలిసి ఒక రాత్రి ఒక చిన్న యజ్ఞం చేసుకుని ఈ మంత్రం చెప్పి మేమంతా ఆఫర్ చేసిస్తున్నాం అని వెళ్ళిపోతారు. అది స్వామి ఎప్పుడు ఏం చెప్తారంటే దీంట్లో అన్నింటిలోనే ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది. అంటే ఆ ఫైర్ ఆ అగ్ని మనం కనిపించే భౌతిక అగ్ని కాదు, మనలోని ఉన్న జపయజ్ఞం వల్ల జపం చేయడం వల్ల లేకపోతే సాధన చేసే వల్ల మనం చేసే యజ్ఞం ఏదైతే ఉంటుందో దాంట్లోని మన తలంపులు మన చెడు మన మంచి అన్ని దాంట్లో ఆఫర్ చేసిస్తే మనలో పవిత్రత వస్తుంది అని స్వామి చెప్తారు. ఎప్పుడు స్వామి మన వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం చేసినా కూడా అదే చెప్తారు. యజ్ఞం అంటే ఏంటి, పూర్ణాహుతిలోని మీలో ఉన్న చెడు అంతా మీలో ఉన్న భావం అంతా సమర్పిస్తే అప్పుడు మీరు స్థితప్రజ్ఞుడు అయిపోతారు అని చెప్తారు స్వామి. ఈ విషయంలో అయితే పవిత్రత ఎలా రావాలి అంటే మన ఎంతసేపు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎంతసేపు మనం చేయాలి, దానికి ఒక టైం లిమిట్ ఉండాలి కదా. మనకి ఇప్పుడు హ్యూమన్ మైండ్ అంటే టైం ఎంత అనేది అడుగుతాం. అయితే ఒక చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, ఒకటి ఒక ఇన్సిడెంట్ ఒక సంఘటన జరిగింది. అప్పుడు ఇది ధంజాల పౌర్ణమి వస్తున్నది కదా, ఇలాంటప్పుడే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు నాకు ఒక అదృష్టం కలిగింది. ఏంటంటే స్వామికి వెళ్లి మేము కూర్చుని థ్రెడ్స్ యజ్ఞోపీతాలని మార్చుకునే ముందు హాస్టల్లోని కూర్చుంటే స్వామి వచ్చి అన్నింటినీ బ్లెస్ చేసేవారు. అయితే నేను నాకు
ప్లేట్లో పెట్టుకుని
అవకాశం నాకు వచ్చింది. అయితే నేను కూర్చున్నాను పట్టుకుని. అయితే స్వామి దర్శనం వచ్చి మెల్లిగా నడుచుకుంటూ దూరం నుంచి చూసి ఇంకే చేపలు పడ్డానికా అని అడిగారు. అంటే అందరు నవ్వారు. ఇలా ఇలాగే నేను కూడా నవ్వాను. చేపలు పడ్డ యజ్ఞోపవీతం ఏంటి, చేపలు పడ్డం ఏంటి, అది వినడానికే చాలా ఆక్వర్డ్ గా ఉంది ఏంటిది అని. కానీ నాకు కొత్తగా జాయిన్ అయ్యాను అంటే ఇంకో జస్ట్ 7 నెలలే అయింది అప్పుడు జస్ట్ ఇది. అయితే ఒక మాకు ఒక లెక్చరర్ ఎప్పుడు చెప్తారు స్వామి చెప్పిన దాంట్లో ఎప్పుడో అర్థం ఉంటుంది, అది ఉట్టినే స్వామి చెప్పారు అని. స్వామి దర్శనం అయిపోయి వెళ్ళిపోయారు. మగ్గించి ఎవరో నాకు భుజం మీద తట్టారు. ఏంటి అంటే ఒక అబ్బాయి తెలుగు రాదు అంటే ఏంటైందో తెలియలేదు. అక్కడ స్వామి ఏం చెప్పారు, ఎందుకు నవ్వారు అందరూ అని అడిగాడు. ఏమో తెలియదు, నేను యజ్ఞోపవీతం పట్టుకుని నించున్నాను, స్వామి దాన్ని బ్లెస్ చేసినప్పుడు చేపలు పడ్డానుక అని అడిగారు అన్నాను. అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన చేతిలోని గాస్పల్ ఆఫ్ రామకృష్ణ అని పుస్తకం చదువుతున్నాడు. నాకు తెచ్చి చూపెట్టాడు, చూడండి దాని మీనింగ్ ఏంటో, స్వామి అప్పుడే మీకు ఆన్సర్ ఇచ్చారు అన్నాడు. అంటే ఏంటంటే రామకృష్ణ పరమహంస వాళ్ళ శిష్యులతో ఏం చెప్పేవాడంటే సాధన, స్పిరిచువల్ సాధన, మనం స్వామిని దేవుని చేర్చుకునే సాధన ఎలా ఉండాలంటే చేపలు పెట్టేటట్టు ఉండాలి. చేపలు పట్టడానికి ఏం చేస్తాం, మనం వెళ్ళి గాలం తీసుకెళ్లి వేస్తాం, వేసి వెయిట్ చేస్తాం అంతే. అది ఎప్పుడు చేప దాన్ని పట్టుకుంటుంది, దాన్ని ఎప్పుడు తీస్తాం మనకి తెలియదు. అంటే గాలం వేయడం మన సాధన, నామస్మరణ చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ఎప్పుడవుతుంది అనుకోకూడదు. ఓపికతోటి సహనంతో ఓర్పుతో చేస్తూ ఉండాలి. ఎప్పుడు అది పడుతుందో మీకు తెలిసిపోతుంది. సామెత చెప్తారు, నీకు తప్పకుండా తెలుస్తుంది, అప్పటి వరకు చేస్తుండు. పవిత్రత ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నీకే తెలుస్తుంది, అప్పటి వరకు చేస్తుండు.
మహానుభావుల యొక్క మాటల్లో ముందు వాక్ వస్తుంది, తర్వాత రకరకాలైన అర్థాలు వెనకాల ప్రవహిస్తూ ఉంటే అట్లా ఒక అర్థం కాదు అట్లా. అట్లాగే మీరు చెప్పిన స్వామి యొక్క వాకులు కూడా అట్లాంటి అర్థం, అద్భుతం.
ఇదే కాకుండా స్వామి ఎప్పుడు నా కర్మణాన ప్రదయాధనే నత్యాగే నైకే అమృతత్వమా నశుహు అని చెప్తూనే ఉంటారు. అంటే త్యాగంలోనే మనకి అమృతత్వం కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది అని చెప్తారు. దానికి స్వామి ఇంకో అర్థం కూడా చెప్పారు, త్యాగం అంటే మనం భౌతికంగా చేసే త్యాగం కాదు స్వామి, సరే మీలో ఉన్న తలంపులు మీలో ఉన్న భావాలు అన్ని నాకు అర్పించి త్యాగం చేయండి, అప్పుడు మీకు కరిగేది మిగిలేది ఏంటంటే బ్రహ్మత్వం అని చెప్తారు. సో ఇది
అదే
పవిత్రత గురించి వేదాల్లో కొంచెం పాయింట్స్ దొరికింది.
చాలా బాగుంది భార్గవ్. ఈ పవిత్రత గురించి వేదాల్లో చెప్తున్నప్పుడు అసలు స్వామి ఈ వేద పాఠశాల స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్లకి కొన్నేళ్లకి స్వామి యూనివర్సిటీ స్థాపించారు. సో ఫస్ట్ బ్యాచెస్ లో స్వామి ఈ వేదం నేర్చుకోవడం అనేది కంపల్సరీ చేశారు. సో వేదాలు నేర్చుకునే టైంలోని పాపం పిల్లలకి ఒకటి రెండు మంత్రాలే వచ్చేవి. ఇట్లాగా దసరా టైంలోని పిల్లలంతా చాంట్ చేస్తున్నారు. పాపం రుద్రంలో మొదటి అనువాకం మాత్రమే వచ్చేదన్నమాట పిల్లలకి, అది కూడా కామావధాని గారు పాపం అందరికీ నేర్పిస్తే అట్లా వచ్చింది. ఒకసారి ఈ దసరా యజ్ఞం టైంలోని పిల్లలంతా చాంట్ చేసి వచ్చి కూర్చున్నారట. కూర్చుంటే అప్పట్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మన చక్రవర్తి గారు ఉన్నారు. అప్పుడు ఆయన కూడా వచ్చి కూర్చున్నారు స్వామి పక్కన. పాప ఆయన ఆతృతతో ఏదో తెలుసుకోవాలని ఒక స్వామిని అడిగారంట. అడిగి, స్వామి ఈ పిల్లలంతా ఇంత చక్కగా వేదం చాంట్ చేస్తున్నారు కదా, ఇన్ని మంత్రాలు చెప్తున్నారు, మరి ఈ చెప్పిన మంత్రాలకి వాళ్ళకి అర్థం తెలుసా అని అడిగారట. అర్థం తెలుసా అంటే పాపం పిల్లలందరూ నీళ్లు నములుకున్నారు, భయం వేసింది వాళ్ళకి. అరే స్వామికి చెడ్డ పేరు వస్తుంది, మాకు అర్థం తెలియదని స్వామి చెప్పేస్తే ఎలా ఉంటుంది, అడిగేస్తే మళ్ళీ కష్టం అని అంటే అందరూ ప్రే చేసుకుంటున్నారు. స్వామి అప్పుడు కొంచెం కొంటిగా బాయ్స్ వైపు చూసి అటువైపు చక్రవర్తి గారి వైపు చూసి చెప్తూ, ఒక చిన్న పాప ఉంది, ఆ పాప తల్లి ఒడిలో పడుకుంది, ఆ పాపను నిద్రపుచ్చాలి అంటే తల్లి లల్లబీ పాడుతుంది అనమాట, జోలపాట పాడుతుంది. ఆ పిల్ల ఒళ్ళో పడుకున్నప్పుడు నిద్రపోవాలంటే ఆ లలబీ ఏ ట్యూన్లో ఉంది, ఏ రాగంలో ఉంది, ఏ తాళంలో ఉంది, దాని లిరిక్స్ అర్థం ఏంటి అని తెలిసిపోదు కదా, దాన్ని హాయిగా వింటూ హాయిగా నిద్రపోతుంది, ఎంజాయ్ చేస్తుంది. అలాంటిది ఈ వేదం కూడాని. ఈ వేదం తాలూకా వైబ్రేషన్ ఎంత ప్యూర్ అంటే ఆ సరస్వతీ మాతకి ఆటోమేటిక్ గా అది చేరిపోతుంది. మనం ఎప్పుడైతే పవిత్రమైన భావంతో అది చాంట్ చేస్తామో అది భగవంతుడికి చేరుతుంది అని స్వామి ఆనాడు చెప్పారట.
చాలా
మరి భావ సంశుద్ధి ఎంతో అవసరమని స్వామి చెప్తారు. మనం మామూలుగా ఫిజికల్ గా మెంటల్ గా చాంట్ చేయడమే కాకుండా ఎలాంటి ఉద్దేశంతో మనం చాంట్ చేస్తున్నాం వేదం, సర్వులకు హితం కలగాలి. మనం భార్గవ్ నీకు గుర్తుందో లేదో, లాస్ట్ మంత్ మనం అందరం మత్తూరు వెళ్ళాం. అది షిమోగా పక్కనే ఒక విలేజ్,
సంస్కృతం వేదానికి
సంస్కృతం
ప్రధానమైన ప్రదేశం.
అక్కడ వెళ్ళినప్పుడు అండి, ఇది చాలా రివీలింగ్ థింగ్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. భారతీయ సంస్కృతికి ఆయువు పట్టైన వేదాలు ఇక్కడే పోషింపబడుతున్నాయన్నమాట. మనం వెళ్లి అక్కడ చూసిన ప్రతి ఇంట్లో ఒక నిత్యాగ్నిహోత్రం వెలుగుతూ ఉంది,
అందరూ
సంస్కృతంలో మాట్లాడతారు అందరూ. వెళ్ళాము, వెళ్లిన తర్వాత ఒక ఒక హౌస్ లోకి ఎంటర్ అయితే అక్కడ ఆ ఇంటి యజమాని వచ్చి ఆయన వచ్చారు, బయటకు వచ్చి మమ్మల్ని ఆహ్వానించి, సార్ మాకు ఇది తెలుసుకోవాలని ఉంది అంటే ఆయన దారంతా సంస్కృతంలోనే మాట్లాడుతూ మమ్మల్ని లోపలికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్లి అక్కడ నిత్యాగ్నిహోత్రం వెలుగుతూ ఉంటే అది చూపించారనమాట. చూపించి ఇదండి నిత్యాగ్నిహోత్రం అని అన్నారట. అని చూపించి అక్కడ మేము అడగబోతున్నాము ఇది ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని ఇంకా ప్రశ్నించబోతుంటే పక్కనే వాళ్ల భార్య ఉన్నారనమాట. ఆవిడ వైపు చూపిస్తూ, ఇల్లాలు ఇల్లాలు ఇంటికే కాదు ప్రపంచానికి ఇలవేల్పు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట
పూజ్యంతే
అని చెప్తూ, ఇవంతా చేసేది ఒకళ్ళ మంచి కోసం కాదు, ఇది మా ఇంట్లో శుభం కలగాలనే కాదు, మొత్తం వాతావరణం అంతా పర్యావరణం అంతా ప్యూరిఫై అవ్వాలి, వసుదైక కుటుంబకంగా మొత్తం అంతా ప్రపంచం ఒకటవ్వాలి అన్న భావనతో
చాలా గొప్ప
మేం చేస్తున్నాము అని ఆయన అన్నారు. అది చాలా రివీలింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం స్వామి ఎప్పుడు చెప్తుంటారు భావం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అంటే, ఒక స్కాలర్ చెప్తేనే కానీ మనకు అర్థం కాదు, కానీ స్వామి సింపుల్ గా చెప్తే మనం.
ఇంకో విషయం, తుంగానది ఒడ్డునుంది అక్కడ ఆ గ్రామంలో ఉన్న ప్రతి యజమాని ప్రతి
ఇంటి యజమాని
ఇంటి యజమాని అందరూ వచ్చి అక్కడ సామూహిక సంధ్యావందనం
ఒకేసారి అందరూ చేస్తారు.
నది ఒడ్డును కూర్చుని అక్కడ ఒక చిన్న రేవు ఉంది, రేవు మీద కూర్చుని ఒక పెద్ద ఇది అశ్వత్ వృక్షం ఉంది. అక్కడకు ఎందుకు చేస్తారని అడిగితే లోక కళ్యాణం కోసం, వాళ్ళు చేసేదంతా వాళ్ళ కోసం కాదు, లోక మన ముందర ప్రస్తుత కుటుంబం అందరూ బాగుంటే నేను బాగుంటాను అనే భావంతో చేస్తారు.
సో చాలా బాగుంది. మరి అయితే శ్రీనాథ్ గారు ఉపనిషత్తుల్లో ఈ పవిత్రత గురించి ఏం చెప్తుందో ఒకసారి చెప్తారు.
దీంట్లో ముందుగా కర్మ సన్యాసం అనేటువంటి విషయం గురించి ప్రస్తావిస్తాను. ఇందులో మామూలుగా ఒక ఉదాహరణకి, ఒక చందనపు చెక్కని మనం నీటిలో నానబెడితే, బాగా నానబెట్టామంటే దాంట్లోంచి ఆ చందనపు చెక్కలోంచి సుగంధం పదులు దుర్గంధం అనేటువంటిది వెలువడుతూ ఉంటుంది. అదే చందనపు చెక్కని మళ్లీ నీటిలోంచి తీసేసి మళ్లీ ఓ సానరాయి మీద మనం బాగా రుచేస్తే, బాగా రుద్దితే, రుద్దిన కొద్దీ దుర్గంధం అనేటువంటిది పోయి మళ్లీ సుగంధం అనేటువంటిది పరిమళిస్తూ ఉంటుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, అలాగే మనం వేదశాస్త్ర ప్రమాణాలను పురస్కరించుకుని మన ధర్మ కర్మల ద్వారా విచారణ చేస్తే దుర్గుణాలు అలాగే దురాచారాలు అనేటువంటి దుర్గంధాలు, మలినమైపోయినటువంటి దురాచారాలు గాని దుర్గుణాలు, మనలో అంతర్లీనమైపోయినటువంటి దుర్గుణాలు అనేటువంటి పోయి సహజమైనటువంటి ఆత్మ యొక్క సుగంధం అనేటువంటిది మనలో పరిమళిస్తూ ఉంటుంది. ప్యూరిటీకి ఇది ప్రధానమైనటువంటి అంశం. అంటే మనలో చాలా మందికి ఒక కోరిక ఉంటుంది, భగవంతుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, పరమాత్మ దర్శనం కావాలనే జిజ్ఞాస తపన ఉంటుంది. కానీ ఎవరు సాధన చేయరు. ఎట్లా ఉంటుందంటే అది ఏబీసీడీలు కూడా రాకుండా ఎంబీబీఎస్లును ఎంఎస్లు చేయాలనేటువంటి వాడి యొక్క అజ్ఞానం ఎలా ఉంటుందో, సాధన లేకుండా భగవంతుని చేరాలి, దర్శనం చేసుకోవాలనేటువంటి అటువంటి వాడి యొక్క సాధకుని యొక్క అజ్ఞానం కూడా అట్లాంటిదే. దీనికే మామూలుగా వివేకానందుల వారి యొక్క ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. వివేకానందుల వారు భగవంతుని చూడాలనే తపనతో అనేక మంది గురువులను అన్వేషించారు. అన్వేషించినటువంటి వాళ్ళని వాళ్ళ మూడు ప్రశ్నలు అడగడం ఆయన ముందు. మొదటి ప్రశ్న, మీకు అసలు భగవంతుడు ఉన్నాడా అనేది మొదటి ప్రశ్న. ఆ ప్రశ్నకి కొంతమంది గురువులు ఉన్నారని సమాధానం చెప్పారు, కొంతమంది అది కూడా చెప్పలేక తప్పకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి రెండో ప్రశ్న వేసినటువంటిది ఏంటంటే, మీరు చూశారా, చూశారా అన్నప్పుడు కొంతమంది మిగిలారు, మళ్ళీ కొంతమంది పక్కకి తప్పుకున్నారు. ఆ చూశాము అన్నటువంటి వాళ్ళకి మూడో ప్రశ్న వేశాడు, నాకు చూపించగలరా ఆ భగవంతుని, మీరు నాకు చూపించగలరా. అప్పుడు అందరూ తప్పుకున్నారు, ఒక్క రామకృష్ణ పరమహంస తప్ప. నేను నిన్ను ఎంత సాక్షాత్ ఎంత దగ్గరగా చూస్తున్నాను, నేను అంత భగవంతుని అంత దగ్గరగా నేను చూడగలుగుతున్నాను, నీకు చూపిస్తానన్నాడు. ఈయనే నాకు సరైన గురువు అనుకున్నాడు, శిష్యరికం చేశాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వివేకానందుల వారికి ఆగలేక నరేంద్రుడు అడిగాడు, గురుగారు నాకు దేవుణ్ణి చూపిస్తానన్నారు, చాలా రోజులు అయిపోయింది గడిచిపోయింది, ఎప్పుడు చూపిస్తారు, ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుంది అన్నట్టు అడిగాడు పాపం. సరే నాయన, నీకు అంత ఆతృతగా ఉంది కదా, అక్కడ గోడకి క్యాలెండర్ తగిలిచ్చింది, అది తీసురా అన్నాడు. తీసురా అనేటప్పుడు తీసుకొచ్చేశారు. వర్ష ఋతువు ముందున్నటువంటి ఆ పేజీలన్నీ చించేసే అన్నారు. వివేకానందుల వారు చెప్పినట్టు, గురువు చెప్పినట్టు పేజీలన్నీ చించేశారు. వర్ష ఋతువు వచ్చింది అన్నాడు. అవునండి, వచ్చేసింది వర్ష ఋతువు, బయటకు వెళ్ళి వర్షం పడుతుందా చూసిరా ఆయన అన్నాడు. బయటగా వర్షం పడుతుంది అంటే వర్ష ఋతువు క్యాలెండర్లో వస్తే బయట వర్షం పడుతుందా అంతే. ఆ మాటకి అర్థమైపోయింది. అంటే ఏ సాధన లేకుండా ఏది పరిమళించదు. దానికి వెంటనే వివేకానందుల వారు సర్దుకుని ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని మనసులో భావన అర్థం చేసుకుని, అంటే ముందు మన మనసు వశం చేసుకోవాలి, దానికి సాధన కూడా అయినటువంటి వాడు. దీనికి కఠోపనిషత్తులోనండి మనకి ప్రధానమైన ఉపనిషత్తు నచికేతుడి యొక్క సంవాదం ఉంది, యముడు నచికేతుడి సంవాదం. దాంట్లో యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క సదాశుచిహి సతు తత్పదమాప్నోతి యస్మాద్ భూయో నజాయతే. అంటే ఎవరైతే విజ్ఞానమును కలిగి ఉండి మనస్సును వశంలో ఉంచుకున్నటువంటి వాడైనటువంటి వాడు ఎల్లప్పుడూ పవిత్రంగా, ప్యూర్గా మనసు పవిత్రంగా ఉండాలి అట్టంటి వాడికి. అటువంటి సాధకుడు మోక్షగమ్యాన్ని చేరతాడు. ఇక అట్టి సాధకుడికి జనన మరణాలనేటువంటి భయం అనేటువంటిది కూడా ఉండదు. ఇది కఠోపనిషత్తులో చెప్పినటువంటి మంత్రం. అంటే అటువంటి వాడికి ఈ సర్వప్రపంచం అనేటువంటి, యాక్చువల్ గా ఈ సర్వప్రపంచం ఎట్లా ఉండదంటే మిథ్యాజ్ఞానంతో విజృంభితమైనటువంటి ఈ సర్వప్రపంచం, దీంట్లో సర్వేంద్రియోపసంహారం చేత మాత్రమే ఆత్మదర్శనం సిద్ధిస్తుంది అని మన స్వామి ఉపనిషత్ వాహినిలో కూడా ఉన్నటువంటి మాట అది. అట్లాగే కఠోపనిషత్తులో కూడా యముడు నచికేతుణ్ణి పరీక్షించినటువంటి విషయం ఉంది. చాలా వరకు దాదాపు ఎన్నో నచికేతుడు మూడు వరాలు అడిగాడు. మూడో వరంగా ప్రధానమైంది మృత్యు, మరణం తర్వాత పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం అడిగాడు. ఆ అడిగిన సందర్భంలో యముడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేయటానికి ప్రయత్నించాడు. ఇది తప్ప ఇంకోటి అడుగు, దీని బదులు నీకు ఏదైనా ఇస్తాను, ధన కనక వస్తు వాహనాదులన్నీ ఇస్తాను, రాజ్యం ఇస్తాను, లేకపోతే ఇచ్చామరణం ఇస్తాను, ఇంకోటి అడుగు, ఇది వద్దన్నాడు. కాదు, నాకు ఇదే కావాలని పట్టుబట్టాడు చిన్నపిల్లవాడు. సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణం అట్టండి. అంటే ధన కనక వస్తు వాహనాదులకు కూడా ప్రలోభ పడకుండా, ఆశ పడకుండా, ఆత్మజ్ఞానం మీద ఉన్నటువంటి ఆ శిష్యుడి యొక్క ఆసక్తికి యముడు అబ్బురపడి ఆశ్చర్యపడి ఆ జ్ఞానాన్నంతా అందించాడు. అట్లాంటి మనసు ఆ విధంగా ఆధీనంలో ఉన్నటువంటి సాధకుడికి ఆ పవిత్ర అనేది చక్కగా ఉంటుంది.
చాలా బాగుంది సార్. మరి ఈ ఏకత్వం పవిత్రత గురించి మాట్లాడుతూనే మనం దివ్యత్వం గురించి తెలుసుకున్నాము. భగవంతుడు ఈ సాక్షాత్తు ఆ వేద పురుషుడు మనకొచ్చి ఎన్ని నేర్పారు. ఈ వేదాలు మనకి భగవంతుణ్ణి చేర్చే మార్గాలు, అండ్ ఈ ఉపనిషత్తులు మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ఎట్లాగా నడుచుకోవాలి అని చెప్పే ఉపనిషత్తుల గురించి ఈ రెండు విషయాలు మనం తెలుసుకున్నాము. మనం భగవంతుడి గురించి, ఇట్లాగా వేదాల్లో ఉపనిషత్తుల్లో ఈ యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ గురించి డిస్కస్ చేసుకునే అవకాశం స్వామి మనకి ఇచ్చినందుకు సాయిరాం.
జై సాయిరాం. ఓం శాంతి శాంతి శాంతి.
ఐకమత్యం ఏకత్వం ఉన్నచోట పవిత్రత అంటే ప్యూరిటీ నెలకొంటుందని అన్నారు స్వామి. పవిత్రత ఎప్పుడైతే నెలకొంటుందో దివ్యత్వం దానంతటదే ప్రకటితమవుతుందని స్వామి ఘంటాపదంగా తమ ఉపన్యాసాల్లో చెప్పారు. స్వామి పలికే ప్రతి వాక్కు వేదమన్న విషయం మనకి తెలిసిందే. మరి వేదాలలో కూడా ఈ యూనిటీ ప్యూరిటీ డివినిటీ గురించి ఏం చెప్పబడిందో ఈనాటి చర్చా కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనే ఉండండి. సాయిరాం.
సాయి ప్రేమయే వేద సారము. జీవనాధారము వేదవాణి సకల జనులకు దారి చూపే దీపము వేదసారమే విశ్వమంతటికి జీవనాధారము వేదవాణి సకల జనులకు దారి చూపే దీపము సృష్టికి మూలము జనవాహినికిది తెలుపగా ప్రణవము వేదము సృష్టికి మూలము జనవాహినికిది తెలుపగా సోమకాసురుని సంహరించి ఇల వేద రాసి దరి చేర్చగా సంహరించి ఇల వేద రాసి దరి చేర్చగా
అవతరించినావు స్వామి అవతరించినావు స్వామి అవతరించినావు
వేద శాఖలే తో బుట్టు రామునిగా ప్రభవించినావు
వేద శాఖలే తో బుట్టువులుగరామునిగా ప్రభవించినావు
యాగముగాచి ఋషులను బ్రోచి దానవులను పరిమార్చినావు యాగముగాచి ఋషులను బ్రోచి దానవులను పరిమార్చినావు
గోపబాలునిగా అసురులే దృంచి నీ భక్తులే రక్షించినావు
గోపబాలునిగా అసురులే దృంచి నీ భక్తులే రక్షించినావు ప్రార్థన చేసి వేదసారం అందించినావు, వేదసారం అందించినావు. ఆనందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే ఆనందబాలుడే ఆనందబాలుడై తన వారి గుర్తింప తరలి వచ్చే రామచంద్రుడే ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొనగవచ్చే ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై తన బంటులను కనుగొనగవచ్చే వేద పురుషనివతరించగా సంశయించినారు వేద పురుషనివతరించగా సంశయించినారు దర్శనముతో భ్రమలు తొలగి నీ దివ్య సన్నిధికి చేరారు దర్శనముతో భ్రమలు తొలగి నీ దివ్య సన్నిధికి చేరారు
సగమపమగమగ సగసనిధ సగమపమగమగ సగమపమ గమగమపమప మపమపని వని గమమనిధ మమనిధ పనిధ సగమమనిధ మమనిధ పనిధ సనిధ పనిధ మమనిధ గమమనిధ
వేదనిధికి ప్రశాంతి నిలయం మూల పీఠమై వెలిసింది
వేదనిధికి ప్రశాంతి నిలయం మూల పీఠమై వెలిసింది యజ్ఞయాగముల వేద వైభవం వేగిరేకులై విరిసింది
యజ్ఞయాగముల వేద వైభవం వేగిరేకులై విరిసింది
నీవు నాటిన బంగారు మొలక నీవు నాటిన బంగారు మొలక
సుందర సుమదళ శోభతో మహావృక్షమై పెరిగింది
నీవు నాటిన బంగారు మొలక
సుందర సుమదళ శోభతో మహావృక్షమై పెరిగింది
వేద ఘోష నినదించింది వేద ఘోష నినదించింది
కులము మతము భాష మరచి జనవాహిని శృతి కలిపారు
కులము మతము భాష మరచి జనవాహిని శృతి కలిపారు
మగవ గమవ
వేదస్వరూపమని జగతిని ఒకడే దైవమని
దైవం వేదస్వరూపమని జగతిని ఒకడే దైవమని
విశ్వజనీన వేదమణి అమృతవాణి వినిపించినావు అమృతవాణి వినిపించినావు